ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమం పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణ.
ఒరే నాగయ్య, ఇంట్లో ఉన్నావా?
అరే ఇంట్లో లేరన్నయ్య, ఇప్పుడే భూపతి గారు పిలిస్తే వెళ్ళిండు.
అరేరే, ఇప్పుడే భూపతి గారు ఇల్లు దాటొచ్చానే.
అయినా ఏమైందన్నయ్య, అంత కంగారు పడుతున్నావు, ఆయనకేమైనా చెప్పాలా?
ఏమైందమ్మా, మీ ఆయన పొలానికి రావట్లేదు?
ఓ, నీకు తెలియదు కదా అన్నయ్య, మా అత్తగారికి శిస్తు అయ్యిందని పట్నం దవాఖానాలో 10 రోజులు ఉండొచ్చారు.
సరేనమ్మా, అయితే నేను భూపతి గారి ఇంటికి వెళ్ళి మీ ఆయన్ని కలిసి వస్తా.
చూడు నాగయ్య, నువ్వు ఇక్కడున్నావు అని తెలిసి నర్సయ్య నీకోసం వస్తున్నట్టున్నాడు.
నమస్కారం భూపతి గారు.
ఏంటయ్యా నర్సయ్య ఇలా కంగారు పడుతూ వస్తున్నావు?
నీకోసమే నాగయ్య ఇక్కడ ఉన్నావను చెల్లి చెప్తే నువ్వు వచ్చా.
ఏంటి నర్సయ్య, నాతో ఏమైనా పనా?
అవును నాగయ్య, ఇందాక మా పొలానికి వెళ్తుంటే నీ పొలం వైపు చూశాను. పూత బాగానే ఉంది కానీ ఏదో పురుగు పట్టినట్టుంది.
అవునా, మనమిద్దరం వేసింది బీటీ పత్తే కదా, అది వేస్తే పురుగుల వల్ల ఎలాంటి నష్టం కలగదని చెప్పారు.
అవునా నర్సయ్య, పురుగు పట్టిందా? నేను కూడా బీటీ విత్తనాలు వేశానే, పైగా నా చేను మీ చేను పక్కనే ఉంది.
అవును కదయ్యా, అట్లయితే మీ పంటకు సోకే ప్రమాదం ఉంది.
అవునరా నర్సి, నువ్వు చెప్పింది కరెక్టేరు. సరే ఒక పని చేయండి, మీ ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళండి, నేను ఏవు గారిని తీసుకుని అట్లుంచట్టే పొలానికి వస్తా.
సరేనయ్యా, మేము వెళ్తాం, మీరు రండి.
నమస్కారం ఏవో గారు, ఎలా ఉన్నారు?
రండి రండి, కూర్చోండి. భూపతి గారు, చూసి చాలా రోజులైంది, ఏదైనా పని మీద వచ్చారా?
అవునండి, చాలా ముఖ్యమైన పనే.
అంత ముఖ్యమైన పని ఏంటండి?
ఏమీ లేదు ఏవో గారు, మన నాగయ్య పొలంలో ఏదో పురుగు పట్టిందట.
బహుశా మీరు నాన్ బీటీ విత్తనాలు ఏమైనా వేశారేమో.
లేదు ఏవో గారు, మేమంతా బీటీ విత్తనాలే వేశాం, అయినా ఈ పురుగు బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.
అవునా, అది బీటీ పత్తిని ఆశించిందంటే అది పక్కా గులాబీ రంగు కాయతొలచు పురుగైనా ఉండాలి, లేదా శనగపచ్చ పురుగైనా ఉండాలి.
ఏవోనమ్మా, అది గులాబీ రంగు పురుగు శనగపచ్చ పురుగు అది మీకే తెలియాలి.
సరే పదండి, ఒకసారి పొలానికి వెళ్లి చూద్దాం.
నాగయ్య అటు చూడు, భూపతి గారితో పాటు ఏవో గారు కూడా వస్తున్నారు.
దండాలమ్మా, బాగున్నారా?
బాగున్నా నాగయ్య, ఇదేనా మన పొలం, అంతా పాడైపోయినట్లుందే.
అవునమ్మా, చూడు ఎలా అయిపోయిందో, మీరే ఏదో ఒక దారి చూపించాలమ్మా.
నాగయ్య, ఇది గులాబీ రంగు కాయతొలచు పురుగు.
ఏంటోనమ్మా, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లే.
ఇది గులాబీ రంగు కాయతొలచు పురుగు అని ఎలా గుర్తుపట్టారమ్మా?
ఎలాగంటే భూపతి గారు, పూలు గుడ్డి పూలుగా మారటం, లేతకాయలు రాలిపోవటం, కాయతొనల మధ్య గుండ్రటి రంధ్రం, ఇవన్నీ గులాబీ రంగు కాయతొలచు పురుగు లక్షణాలేనండి.
మరి నాగయ్య గారి పొలం పరిస్థితి ఏంటమ్మా?
పురుగు పొలం అంతా పాకేసింది, నివారణ చర్యలు చేసినా ఏ లాభం ఉండదు భూపతి గారు, పరిస్థితి చేజారిపోయింది, ఇక మనమేం చేయలేం.
అంతా పంట పోతుందా అమ్మా, కొంత దిగుబడైనా రాదా?
కొంత వస్తుంది నాగయ్య గారు, కానీ నాణ్యత లేని పత్తి వస్తుంది.
అమ్మా ఈసారి పంట ఎలాగో నష్టపోయాం, మరి యాసంగిలో వేసుకునేటప్పుడు పురుగు ఆశించకుండా ఎలాంటి నివారణ చేపట్టాలో చెప్పండి అమ్మా.
ఏమీ లేదు భూపతి గారు, మన దేశంలో చాలా మంది పత్తి రైతులు నాన్ బీటీ మొక్కలను బీటీ మొక్కల చుట్టూ వేయకపోవడం ద్వారా ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు ఉధృతి ఎక్కువైంది.
నాన్ బీటీ విత్తనాలా, అవి ఎలా వేసుకోవాలమ్మా?
నువ్వెందుకు చింతిస్తున్నావు నర్సయ్య, నేను చెప్తాను విను.
చెప్పండి.
ఈ నాన్ బీటీ మొక్కలను బీటీ ముక్కల చుట్టూ 2 లేదా 3 వరుసల్లో నాటుకోవడం ద్వారా ఈ కాయతొలచు పురుగు ముందుగా నాన్ బీటీ మొక్కల కాయలను ఆశిస్తుంది. అప్పుడే మనం గుర్తించి నివారణ చర్యలు చేపడితే ఈ పురుగు బీటీ పత్తిని ఆశించకుండా జాగ్రత్తలు తీసుకున్న వారి అవుతాం.
నాగయ్య పొలంలో ఏదో గుడ్డి పువ్వులు అని చెప్పారు, అదేంటమ్మా?
అవేంటంటే లేత మొగ్గలను ఆశించిన పురుగులు ఎదిగే పూలలోని పదార్థాలను తినడం వల్ల ఆకర్షణ పత్రాలు విప్పారకుండా ముడుచుకునే ఉంటాయి, వీటినే గుడ్డిపూలు అంటారు.
ఈ గుడ్డిపూలు కాయలుగా మారే అవకాశం లేదా అమ్మా?
నాగయ్య అవి కాయలుగా మారినా లేత దశలోనే రాలిపోతాయి, కొన్నిసార్లు కాయలు ఎదగక గుడ్డికాయలుగా ఏర్పడి సరిగా పగలకపోవటం కాని జరుగుతుంది.
అమ్మా పంటలో ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు ఉధృతి ఎన్ని రోజుల నుంచి మొదలవుతుంది?
మామూలుగా అయితే ఈ పురుగు ఉధృతి 90 రోజుల నుండి మొదలవుతుంది, 160 రోజులకు పురుగు ఉధృతి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.
ఏవో గారు, ఈ దశలో ఈ పురుగు నివారించలేమా?
ఎందుకు నివారించలేం భూపతి గారు, 75 రోజుల నుండి 130 రోజుల నివారణ చర్యలు చేపట్టినప్పుడే పంటలో పురుగు వలన కలిగే నష్టాన్ని నివారించడం సాధ్యపడుతుంది. ఎరువులు మరియు పురుగు మందుల వినియోగంలో పంట మొదటి దశ నుండి సమతుల్యత పాటించడం ద్వారా ఈ పురుగు ఉధృతి కొంతవరకు నియంత్రించే అవకాశం ఉంది.
అమ్మా, దూది రంగు ఎందుకు మారిందంటావు?
ఈ పురుగు ఒక్క విత్తనం నుండి మరొక విత్తనానికి వెళ్ళినప్పుడు మధ్యలో దూదిని కొరికేస్తాయి. అందువల్ల దూది నాణ్యత తగ్గడం, రంగు మారటం జరుగుతుంది.
ఓహో, అలాగా.
అలాగే ఈ పురుగు పత్తికాయలను లేత దశలో సన్నని రంధ్రం చేసుకుని లోపలికి వెళ్లి కాయ పెరుగుతున్న కొద్దీ రంధ్రం పూడ్చుకపోయి ఆ పురుగు కాయని ఆశించిందని కూడా గుర్తించలేము.
మరి ఎలాగమ్మా ఈ గులాబీ రంగు పురుగు పంటకు సోకిందని తెలుసుకోవడం?
నాగయ్య, నేను చెప్పింది వినయ్యా కొంచెం.
సరే సరే అమ్మా, చెప్పు.
ఈ పురుగులు అసలు బయట కనిపించదు కాబట్టి అప్పుడప్పుడు కాయలను కోసి పరీక్షించి నష్టాన్ని అంచనా వేసుకోవడం మంచిది.
ఒకటి కోస్తాం, రెండు కోస్తాం, ఎన్ని కాయలను కోస్తామమ్మా?
పొలంలో అక్కడక్కడ 50 పువ్వులను గమనించినప్పుడు వాటిలో 5 గుడ్డి పూలు ఉన్నట్లయితే ఈ పురుగు ఉందని గమనించవచ్చు. లేదా ఒక మొక్కకు ఒక కాయ చొప్పున 20 కాయలను సేకరించి కోసి చూసినప్పుడు 2 గొంగలి పురుగులు ఉన్నట్లయితే ఈ పురుగు ఉధృతి ఉందని తెలుసుకోవచ్చు.
అమ్మా, ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఎలాంటి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది?
రాష్ట్ర వాతావరణ పరిస్థితులను బట్టి ఈ పురుగు ఉధృతి ఎక్కువగా సెప్టెంబర్ నెల మొదలుకొని పంట పూర్తయ్యే వరకు పూలు కాయ లోపలి భాగాల్లో ఉండి తింటూ ఉంటుంది.
అమ్మా, ఇంకా ఏమైనా నివారణ పద్ధతులు ఉన్నాయా?
యాజమాన్య పద్ధతులు ఉన్నాయిగా నాగయ్య.
అవునా అమ్మా, యాజమాన్య పద్ధతులంటే ఏందమ్మా?
యాజమాన్య పద్ధతులంటే లింగాకర్షణ బుట్టలు, పక్షి స్థావరాలు, పసుపు పల్లె మెరలు లాంటి నాగయ్య.
లింగాకర్షక బుట్టల, అవి ఎందుకమ్మా?
లింగాకర్షక బుట్టలను అమర్చి మగ పురుగులను ఆకర్షించడం ద్వారా పురుగు యొక్క మొదటి తరాలను, తద్వారా పంట కాలంలోని పురుగు యొక్క ఉనికిని తొందరగా రాకుండా కాపాడుకోవచ్చు.
పత్తి పంటను అందరూ ఒకేసారి వేయాలి అంటారు, ఎందుకమ్మా?
అదే నాగయ్య, ఒక ప్రాంతంలో పత్తిని దఫాదఫాలుగా కాకుండా ఒకే సమయంలో విత్తడం వల్ల పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
ఆహా, అవునా అమ్మా?
అవును, తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకుని సకాలంలో విత్తుకోవడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు.
బీటీలో కూడా రకాలున్నాయా అమ్మా?
ఉన్నాయి నాగయ్య, తక్కువ కాల పరిమితి రకాలు, ఎక్కువ కాల పరిమితి రకాలు.
ఓ, అట్లానా.
పత్తి పండించే రైతులందరూ ఎకరాకు 4 నుండి 6 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ పురుగు ఉధృతిని గమనించవచ్చు.
అమ్మా, రైతులందరూ ఒకేసారి లింగాకర్షణ బుట్టలను పెట్టుకోవడం సాధ్యపడుతుందా?
నువ్వెందుకు చింతిస్తున్నావు నాగయ్య, ఈసారి మన పత్తి రైతులందరితో చెప్పి ఒకేసారి నివారణ చర్యలు చేపడదాం.
సరే ఏవో గారు, మీరు ఎలా చెబితే అలానే.
నాగయ్య, నీ పొలం చుట్టూ బాగా వేప చెట్లున్నాయిగా,
అవెందుకు గుర్తొచ్చాయమ్మా నీకిప్పుడు?
వేప గింజలతో వేప కషాయం లేదా వేప నూనె చేసి నీటితో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా ఆపవచ్చు.
ఆ వేప నూనె ఎలా వాడాలో మాకేం తెలుసమ్మా?
నేను చెబుతున్నా విను. 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారి చేసుకోవాలి.
గుడ్డు దశలను నివారించడం మేలంటారు, ఎందుకమ్మా?
గులాబీ రంగు కాయతోల్చు పురుగు ఒకసారి కాయలో ప్రవేశించాక పురుగు మందులు వాటిపై అంతగా ప్రభావం చూపలేవు. అందుకే గుడ్డు దశలోనే నివారించడం మేలు.
లింగాకర్షక బుట్టలు అన్నారు కదమ్మా, వాటిని ఉపయోగించడం ఎలా?
లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకుని వరుసగా 3 రోజుల పాటు 8 రొక్కల పురుగులు కాని బుట్టల్లో గమనించినట్లయితే గుడ్డు దశపై ప్రభావం చూపే పురుగు మందులను మరియు స్పర్శ ద్వారా ప్రభావం చూపే పురుగు మందులను పిచికారి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ గుడ్డు దశపై పనిచేసే పురుగు మందులు ఏమైనా ఉన్నాయా అమ్మా?
ఉన్నాయి నాగయ్య, ప్రొఫినోఫాస్, థయోడికార్, క్వినాల్ఫాస్, ఇవన్నీ గుడ్డు దశపై పనిచేసే రసాయన మందులే.
అవునా
మేడం గారు, ఆ ఎండలో ఎంతసేపు మాట్లాడతారు గానీ కొంచెం నీడకొచ్చి మాట్లాడండి.
వస్తున్న భూపతి గారు, కొంచెం నీళ్లుంటే ఇవ్వండి.
రే నర్సయ్య, అమ్మగారికి కొన్ని నీళ్లు తీసుకోనరా.
ఇదిగో అమ్మా, తాగండి.
ధన్యవాదాలు నర్సయ్య.
ఈ గులాబీ రంగు పురుగు 90 నుండి 160 రోజుల మధ్యలో ఈ పురుగు ఉధృతి గరిష్ట శాఖ చేరుకుంటుంది అన్నారు కదా, ఆ సమయంలో ఎలాంటి పురుగు మందులు వాడాలమ్మా?
సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన సైపర్మెథ్రిన్, లాండా సైలోత్రిన్ వంటి పురుగుల మందులను వాడుకోవాలి.
ఆహా, అవునా అమ్మా.
ఇవేనయ్యా పత్తిలో నివారణ చర్యలు. భూపతి గారు, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏ నివారణ చర్యను చేపట్టినా అందరు కలిసి సామూహికంగా చేయండి.
తప్పకుండా చేస్తామమ్మా.
సరే భూపతి గారు, మరి నేను వెళ్ళొస్తాను.
సరేనమ్మా, మీరు చెప్పిన అమూల్యమైన విషయాలు చాలా గుర్తుపెట్టుకుంటాం. అంతేకాదు, పురుగులు పట్టిన వాటికి ముందస్తు చర్యలు తీసుకుంటాం. అంతే, ముందు వాటికి ఇంకా పురుగు పట్టకుండా మీ సలహాలు పాటిస్తాం. ధన్యవాదాలు మేడం.
భూపతి గారు, ఏవగారు ఏదో సామూహిక నివారణ చర్యలు అన్నారు, అది ఎలా?
ఏమి లేదు నర్సయ్య, రేపు మనం పత్తి రైతులందరం కలిసి ఒక సభ ఏర్పాటు చేద్దాం, అందులో చెప్తాను అదేంటనేది.
సరేనయ్యా, మరి నేను మా ఇంటి పక్కన ఉన్న పత్తి రైతులందరికీ చెప్తాను మీటింగ్ ఉందని.
నేను చెప్తానయ్యా.
సరేనాగయ్య, ముందు మనం ఇంటికి వెళ్దాం పదండి.
సరే పదండి అయ్యా. విమలమ్మ, ఏమే ఇంట్లో ఉన్నావా?
ఆ వస్తున్నానండి.
కొంచెం నీళ్లు తీసుకురా.
ఇదిగో ఇప్పుడే తీసుకొని వస్తా. ఇదిగో తాగండి. ఏమైంది, అదోలా ఉన్నారు?
ఏం చెప్పమంటావే, మన పత్తి పొలం మొత్తం నాశనం అయిపోయింది. మాయదారి అదేదో గులాబీ రంగు కాయ తొలిచి పురుగడ్డ.
అవునా, అయ్యో.
అందుకే రేపు మన భూపతి గారు పత్తి రైతులందరికీ సభ ఏర్పాటు చేసి అందరూ ఒకేసారి నివారణ చర్యలు చేపట్టడం చెబుతారట.
సరేనయ్యా, చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్దాము, అలాగే మనకు తెలిసిన బంధువులందరికీ చెప్దాము.
ఓ నర్సయ్యా, నేను మీటింగ్ వెళ్తున్నా, వచ్చే.
ఆ వస్తున్నా.
ఓహో, ఇద్దరు స్నేహితులు కలిసి వస్తున్నట్టున్నారు. అందరూ వచ్చి చెట్టు కింద కూర్చున్నారు. రెండు మీరు కూడా కూర్చుందురు. రండి, కూర్చోండి.
అయ్యా, ఇక సభ మొదలు పెడదామా?
ఆ నువ్వు చెప్పినట్టే మొదలెడదాం నాగయ్య. ఇంకా ఎల్లిగాడు మల్లిగాడు రావాలి కదా.
అగో మాటల్లోనే వచ్చేశారు.
నా పల్లె ప్రజలారా, అందరు జాగ్రత్తగా వినండి. మనందరం పత్తి సాగు చేస్తున్నాం, కానీ పత్తిలో అదేదో గులాబీ రంగు కాయ తొలచు పురుగట విపరీతమైన హాని కలిగిస్తుందట. అందుకే మనందరం యాసంగిలో పత్తి పంట వేసుకునేటప్పుడు ఒకేసారి వేసుకుందాం. దీని ద్వారా ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది.
అలానే అయ్యా.
ఆ ఇంకా మనం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టినా, లింగ ఆకర్షక బుట్టలు, పురుగుల మందులు పిచికారీ చేసినా, అందరం కలిసి కట్టుగా సామూహికంగా చేద్దాం.
మరి సామూహికంగా చేద్దాం అన్నావు కదా, మరి ఈ పంట ఎలాగో నష్టపోయాం కదా. వచ్చేసారి పంటకైనా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో కొంచెం చెప్పరా భూపతి గారు.
తప్పకుండా చెప్తాను నాగయ్య. మొదట పంట తీసిన తర్వాత చేనులో గొర్రెలను, మేకలను, పశువుల్ని మేపాలి. ప్రతి మొల్లను ట్రాక్టర్ రోటావేటర్తో భూమిలో కలియదున్నాలి. నీటి వస్తి ఉన్నప్పటికీ ప్రత్తిని 6 నెలలకు మించి పొడిగించకుండా తీసివేయాలి. పంటకాలం పొడిగించడం ద్వారా రాబోయే పంటలో పురుగు ఉధృతి పంట తొలి దశలోనే ఎక్కువయ్యే అవకాశం ఉంది. నీటి వసతి ఉన్న చోట రెండో పంటగా ఇతర 6 తడి పంటల్ని సాగు చేసుకోవాలి. ప్రత్తి మొల్లను ఇల్లు వద్ద పొయ్యిలో వాడేందుకు నిల్వ చేయకూడదు. ప్రత్తి తీసిన తర్వాత ఎండిన మొల్లను, విచ్చుకొని కాయలను భూమిలో కలియ దున్నటం ద్వారా పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు.
చాలా బాగా చెప్పారు. పంట లేని సమయంలో ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో ఎవరైనా చెబుతారా?
ఆ నేను చెప్తాను, వినండి. ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకొనుట ద్వారా పురుగు యొక్క కోశస్థ దశలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని, జిన్నింగ్ చేయగా వచ్చిన విత్తనాలను నిల్వ చేయకుండా నాశనం చేయాలి. లేనిచో తర్వాత పంట కాలంలో దీని ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని రైతుల ఇళ్ల వద్ద గాని లేదా జిన్నింగ్ మిల్లుల వద్ద గాని నిల్వ ఉంచకూడదు.
చాలా బాగా చెప్పారమ్మా. అట్నే ప్రతి విత్తడానికి ముందు మరియు పంట కాలంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కూడా కొంచెం చెప్పండమ్మా.
చెప్తాను చెప్తాను, బాగా వినాలి, అందరు వినండి. పంట మార్పిడి పద్ధతిని 2-3 సంవత్సరాలకు ఒకసారి విధిగా పాటించాలి. తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకుని సకాలంలో విత్తుకోవడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చును. బీటీ పత్తిని విత్తేటప్పుడు ప్రతి చుట్టూ 5 వరుసలలో నాన్ బీటీ పత్తి విత్తనాలను విధిగా విత్తుకోవాలి. పత్తి పొలంలో మరియు చేను చుట్టూ తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పత్తి పంట దగ్గరలో బెండ పంట లేకుండా చూసుకోవాలి. గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా బుట్టలలో 3 రోజులు 7 లేదా 8 తల్లి రెక్కల పురుగులను పడటం గమనించినట్లయితే, లేదా 10% గుడ్డి పువ్వులు లేదా 10% పురుగు ఆశించిన కాయలను గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డు పువ్వులను ఏరి నాశనం చేయాలి. గులాబీ రంగు పురుగు ఉధృతి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటిన వెంటనే నివారణకు రసాయనిక మందులను పిచికారీ చేసుకోవాలి. 5% వేప గింజల కషాయము లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా ట్రోఫినోఫాస్ 2 మిల్లీలీటర్ లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటకాలంలో 1 లేదా 2 సార్లు మాత్రమే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన సైపర్మెథ్రిన్ 25%, ఈసి 1 మిల్లీలీటర్ లేదా లాండా సహిలోత్రిన్ 5% ఈసి 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులో ప్రతి పంటపై ఎక్కువ సార్లు పిచికారీ చేసినట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది.
అశ్వరావుపేట గ్రామ ప్రజలారా, మనం ఇప్పుడు తెలుసుకున్న విషయాలన్నీ మనం సామూహికంగా పాటించి మన పత్తి నుండి బంగారు పంటను పండిద్దాం.
ఈ వారం చేను కబుర్ల అంశం వ్యవసాయ ఉత్పత్తులు, అదనపు విలువలు. మన దేశం వ్యవసాయపు ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తున్నప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అదనపు విలువలను జోడించడం, వ్యర్థాలను తగ్గించడం ఎంతో అవసరం. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోషక విలువలు పెంపొందించడం, ఉత్పత్తుల ఉపయోగాలను పెంచడం చేయవచ్చు. ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులు వంటి ఉత్పత్తులకు అదనపు విలువలు చేకూర్చే సాంకేతిక విధానాల వలన ముఖ్యంగా గ్రామీణ మహిళలు అనుబంధ పరిశ్రమలుగా ఏర్పరచుకొని ఆహార భద్రత మరియు ఆదాయము పెంపొందించుకోవచ్చు. ఇందులో భాగంగా వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటిగా ఎన్నో రకాల అదనపు విలువలు చేకూర్చే సాంకేతిక విధానాలపైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేశారు. వరి, బియ్యంతో అన్నం వండుకోవడం మాత్రమే కాకుండా బొరుగులు, అటుకులు, మురుకులు మరియు చకినాలు వంటివి చేస్తారు. వరద ముంపునకు గురైన వరిధాన్యం, వరద ముంపుకు గురైన వరిధాన్యం రంగు, రుచి, వాసనల మార్పు వల్ల రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. అలాంటి వరిధాన్యంతో అదనపు విలువలు ఉన్న సేమియా, రైస్ మిల్, ఎక్స్ట్రూడెడ్ స్నాక్స్ మొదలైన ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యాలు, చిరుధాన్యాలు శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు మరియు పోషకేతర పదార్థాలు కలిగి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అధికంగా ఉన్న పోషక లోపాన్ని ఈ పదార్థాలను తీసుకోవడం వలన నివారించవచ్చు. చిరుధాన్యాలతో అనేక ఆహార ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. జొన్నలు, కొర్రలు మరియు సజ్జల నుండి పొట్టు తీసిన పిండి, రవ్వను తయారు చేసుకోవడం వలన ఎన్నో విలువైన ఆహార పదార్థాల తయారీకి అనువుగా ఉంటుంది. చిరుధాన్యాలతో అల్పాహారాలు, సాధారణంగా బియ్యంతో చేసే అన్ని రకాల అల్పాహారాలైన మురుకులు, చెక్కలు మరియు ఇంకా కొన్ని అల్పాహార పదార్థాలు పొట్టు తీసిన జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి వాటితో తయారు చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఎలాంటి వస్తువులు అవసరం లేదు. ఇంటి దగ్గర సాధారణంగా వాడుకునే గిన్నెలు, మురుకుల చట్రం మరియు మూకుడు లాంటివి సరిపోతాయి. జొన్నలు, జొన్నలను పండించే ప్రాంతాలలో జొన్న అన్నము, జొన్న సంగటి, జొన్న రొట్టెల రూపంలో తింటారు. జొన్న అన్నము తినేవారు పొట్టు దంచి వాడుకుంటారు. పొట్టు దంచడం కష్టతరమైన పని. ఈ శ్రమ లేకుండా ఉండటానికి పొట్టు దంచే మరణం గృహ విజ్ఞాన కళాశాల వారు ప్రవేశపెట్టడం జరిగింది. పొట్టు తీసిన గింజలు ముత్యాల్లా నాణ్యంగా ఉంటాయి. 1.5 గంటలో 1 క్వింటాలు జొన్నల పొట్టు తీయవచ్చు. పొట్టు తీసిన జొన్నలతో చేసిన పిండి గోధుమ పిండికి, మైదా పిండికి ఏ విధంగా తీసిపోదు. పొట్టు తీయడం వలన జొన్న పిండిలో చేదు రుచి కూడా పోతుంది. ఈ పొట్టు తీసిన పిండితో సాంప్రదాయక వంటలే కాకుండా మరెన్నో కొత్త రకాల వంటలు, పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. మైదా పిండితో చేసుకున్న బిస్కెట్లు, కేకులు జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. జొన్నలు పొట్టు తీసే గిర్ని, జొన్నల పొట్టు తీయడం అన్నది శ్రమతో కూడిన పని. ఈ శ్రమను గుర్తించి పొట్టు తీసే మరణం రూపొందించారు. పొట్టు తీసిన జొన్న పిండితోనూ, రవ్వతోనూ రకరకాలైన వంటలు చేసుకోవచ్చు. బేకరీ పదార్థాలు కూడా తయారు చేయవచ్చు. ఒకరే కాకుండా కొంతమంది మహిళలు గ్రూపులుగా ఏర్పడి ఈ పొట్టు తీసే గిర్ని సహాయంతో స్వయం ఉపాధి పథకాలను చేపట్టవచ్చు. జొన్నలతో అటుకులు, జొన్నలతో బియ్యం మాదిరిగానే అటుకులు తయారు చేసుకోవచ్చు. రాగులు, ఆరోగ్యానికి అమైలేజ్ ఆహారం. రాగులతో రాగి మాల్ట్ తయారు చేయవచ్చు. మాల్ట్ చేయడం వలన అమైలేజ్ అను పిండి పదార్థాలు త్వరగా జీర్ణం అవటానికి ఉపయోగపడే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. రాగి మాల్ట్ తయారు చేయడానికి రాగులను 18 గంటలు నీటిలో నానబెట్టి నీటిని వంపి గుడ్డలో వదులుగా మూట కట్టాలి. దీనికి గాలి తగిలేటట్లు వేలాడదీయాలి. అప్పుడప్పుడు రాగుల మూటపై నీరు చిలకరించాలి. 1 నుంచి 3 రోజులలో మొలకలు వస్తాయి. వీటిని నీరెండలో ఎండబెట్టాలి. తరువాత సువాసన వచ్చే వరకు వేయించి పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టేటప్పుడు సువాసన కొరకు కొద్దిగా యాలకుల పొడిని కలుపుకోవాలి. నీటిలో కానీ పాలలో కానీ కలిపి ఉడికించి పంచదార లేదా ఉప్పు కలిపి జావలాగా తాగించవచ్చు. మాల్ట్ చేయడం వలన పోషకాలు వృద్ధి చెందుతాయి. ఇన్స్టెంట్ రాగి ముద్ద మిశ్రమము, జీవన శైలిలో మార్పుల వలన వచ్చే వ్యాధుల నుంచి కాపాడే ఆహార పదార్థాలలో ఒకటి రాగి ముద్ద. ఈ రాగి ముద్దలో అనేక పోషక విలువలు ఉంటాయి. కానీ రాగి ముద్ద తయారు చేయడానికి కొంత సమయం కేటాయించవలసి ఉంటుంది. అందుకు గాను ఇన్స్టెంట్ రాగిముద్ద మిశ్రమం తయారు చేయబడింది. ఇన్స్టెంట్ రాగిముద్ద మిశ్రమంతో తయారు చేసిన రాగిముద్దలో మామూలు రాగిముద్దతో పోలిస్తే అన్ని విధాలుగా పోషక విలువలో కానీ రుచిలో కానీ ఏ తేడా ఉండదు. క్వినోవా. చినోపోడియం క్వినోవా అనేది అమారాంతమేసి కుటుంబానికి చెందిన సూడో తృణధాన్యం. మొదటగా దక్షిణ అమెరికా నుండి విస్తరించింది. ఈ క్వినోవాను అతి తక్కువ ప్రాసెసింగ్తో వండుకోవడం ద్వారా అత్యంత పోషక విలువలను పొందవచ్చు. దీనిని తృణధాన్యంగా, పిండి, ఆకుకూర, అన్నం మరియు పొడులుగా వాడుకోవచ్చు. దీనిలో ముడి ధాన్యాలలో లోపించే లైసిన్ మరియు మిథియోనైన్తో పాటు 20 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. క్వినోవాలోని మాంసకృత్తులు పాలలోని కేసిన్ వలె తేలికగా జీర్ణం అవడంతో పాటు అధిక కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, బి కాంప్లెక్స్ విటమిన్లు మరియు పీచును కలిగి ఉంటాయి. సిలియాక్ వ్యాధితో బాధపడే వారికి దీని ద్వారా గ్లూటెన్ లేని పదార్థాలను రూపొందించడం క్వినోవా ప్రత్యేకత. మామూలుగా ఉదయం అల్పాహారాన్ని, చిన్నపిల్లల అనుబంధ ఆహారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. క్వినోవాతో నూడిల్స్, బ్రెడ్స్, జావా, సూపులు, పేలాలు, మొలకెత్తిన గింజలుగా ఉపయోగించుకోవచ్చు. వివిధ పదార్థాలలో క్వినోవాని చేర్చడం ద్వారా అమైనో బ్యూట్రిక్ యాసిడ్లు రక్తపోటును తగ్గించడం మరియు నియంత్రించడం, క్యాన్సర్ని నియంత్రించవచ్చు. క్వినోవాలోని ఫ్లావనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహ వ్యాధి మరియు అల్జీమర్స్ని నియంత్రిస్తాయి. క్వినోవా పాలు తీసుకోవడం ద్వారా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి. ఈ పాలను లాక్టోస్ మరియు కేసిన్ పడనివారు తీసుకోవచ్చు. క్వినోవా పాలు తక్కువ చక్కెర సూచి కలిగి ఉండి మెల్లగా జీర్ణం కావడం వలన మధుమేహం మరియు అధిక బరువు కలిగిన వారికి ఉపయోగపడతాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎలాంటి పరిస్థితులలో అయినా ఎదిగే క్వినోవా పంటను ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ఉంది. ఆహార భద్రతను పెంపొందించడానికి వరి మరియు గోధుమ పంటలు మాత్రమే కాకుండా క్వినోవాను కూడా పెంచడం అవసరం. పప్పు దినుసులు. పెసలు, శనగలు, గుగ్గిళ్ళు మొదలగు పప్పు దినుసులు మొలకెత్తించి మాల్ట్ మిశ్రమాలతో కలిపి అనుబంధ ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు. సోయా చిక్కుడులో మామూలు పప్పు దినుసుల కన్నా పోషకాలు ఎక్కువ. సోయా చిక్కులను వండే ముందు 12 గంటలు నీటిలో నానబెట్టి పైన ఉన్న పొట్టు తీసివేసి మరిగే నీటిలో 15 నిమిషాలు ఉంచి ఎండబెట్టి వాడుకుంటే వాటిలో చిరుచేదును, చిక్కుడు వాసనను తగ్గించవచ్చు. ఇలా చేయడం వల్ల పోషకాలు శరీరానికి సులభంగా లభ్యమవుతాయి. ఇతర పప్పు దినుసులతో చేసే వంటలన్నింటినీ అనగా బజ్జీలు, పకోడీలు, ఇడ్లీ, దోశ, చపాతి, మురుకులు మొదలగు వాటిని తయారు చేసే ముందు ఆయా పిండికి 10-20% సోయా పిండి కలిపి చేసుకోవచ్చు. సోయా గింజలతో పాలు, పన్నీర్, లడ్డు, టోపు, ఎక్స్ట్రూడెడ్ స్నాక్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. మాంసాహారం మానేయలేని వారు మాంసాహారానికి బదులుగా సోయాతో చేసిన మిల్మేకర్, చంక్స్ వంటి వాటిని తినడం వల్ల మాంసాహారం తిన్న సంతృప్తి కలుగుతుంది. నూనె గింజలు. వేరుశెనగతో బర్ఫీ, వేరుశెనగ లడ్డు, సలిపిండి, హల్వా, చిక్కీ మొదలైనవి తయారు చేసుకోవచ్చు. పండించే వేరుశెనగ పంటలో దాదాపు 80% వరకు నూనె కోసం వినియోగిస్తున్నారు. నూనె తీయగా మిగిలిన చెక్కను ఎరువుగాను మరియు పశువుల దానాగా వాడుతారు. అన్ని నూనెల కన్నా వేరుశెనగ నూనె చాలా రుచికరమైనది మరియు శ్రేష్టమైనది. వేరుశెనగను నూనె కోసమే కాకుండా వాటితో వివిధ ఉత్పత్తులు తయారు చేసుకునే ఎడల ఇందులో ఉండే విలువైన పోషక పదార్థాలను నష్టపోకుండా సక్రమంగా సద్వినియోగం చేసుకోవచ్చు. వేరుశెనగతో పాలు. కావలసిన పదార్థాలు ఏమనగా వేరుశెనగ విత్తనాలు 100 గ్రాములు, చక్కెర 15 గ్రాములు, నీరు 1 లీటరు, యాలకులు 5, కొన్ని చుక్కల ఎసెన్స్. తయారు చేయు విధానం. వేరుశెనగ విత్తనాలను దోరగా వేయించి పొట్టు తీసివేయాలి. బద్దల మధ్య ఉండే మొలకలను తొలగించాలి. వేరుశెనగ పప్పుకు కొద్దిగా నీరు చేర్చి మెత్తగా రుబ్బాలి. దీనిని 1 లీటర్ నీటిలో కలిపితే పాలు తయారవుతాయి. తరువాత చక్కెర, యాలకుల పొడి, ఎసెన్స్ కలపాలి. ఈ పాలు వేడిగా ఉన్నప్పుడు తాగితే రుచిగా ఉంటాయి. ఈ పాలతో టీ, కాఫీ, పెరుగు తయారు చేయవచ్చు. మజ్జిగ చిలికితే వెన్న కూడా వస్తుంది. వేరుశెనగ ఫ్లేక్స్. కావలసిన పదార్థాలు ఏమనగా వేరుశెనగలు 300 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. తయారు చేయ విధానం. ఉప్పు నీటిలో వేరుశెనగలను 1 రాత్రంతా నానబెట్టాలి. నీరు వడబోసి మరలా నీరు పోయాలి. వేరుశెనగలను 10 నిమిషాలు ఉడకబెట్టాలి. నీరు తీసివేసి వేరుశెనగలను మందపాటి పేపర్ మధ్య వేసి పప్పు గుత్తితో గట్టిగా అదమవలను. అవి ఫ్లేక్స్ మాదిరిగా వచ్చే వరకు అది మీ తరువాత ఫ్లేక్స్ ను వేయించవలను. ఫ్లేక్స్ ను ఒక కవరులో భద్రపరచుకోవాలి. అవిసెలు మరియు ఆదిత్యాలు. అవిసెలను ఫ్లాక్స్ సీడ్స్ లేక లిన్సీడ్స్ అని కూడా అంటారు. పోషకరీత్యా ఇవి చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇందులో 20-24% మాంసకృత్తులు, 37-42% నూనె ఉన్నాయి. ఈ నూనెలో మిగతా నూనెలలో లేని మరియు చేప నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు రెట్టింపు ఉన్నాయి. శాకాహారులకు ఈ నూనె ప్రకృతి అందించిన వరం. ఆదిత్యాలు అత్యధిక ఇనుము మరియు సున్నము కలిగి ఉంటాయి. ఆరోగ్యరీత్యా అవిసె గింజలు నూనె వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కొద్దిగా వేయించి పొడి చేసి ఆహార పదార్థాలలో 10-15% మేరకు కలిపి వాడుకుంటే వాటి పోషక విలువలు పెంపొందించుకోవచ్చు. విన్నారు కదా వ్యవసాయ ఉత్పత్తులు అదనపు విలువలు. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, మునగాకులో కాల్షియం పాలల్లో కన్నా ఎన్ని రేట్లు అధికంగా లభిస్తుంది? ఏ 17, బి 12. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 17. గత వారం రెండవ ప్రశ్న, ఉల్లిరసంతో దేనిని సమభాగంలో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి మరియు దగ్గు తగ్గుతాయి? ఏ గోరువెచ్చని నీళ్లు, బి తేనె. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి తేనె. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీమతి అనురాధావర్మ మోహనవర్మ హైదరాబాద్, బాలనరేందర్ ధారూర్, డాక్టర్ స్వరూప దోమల్గూడ, ఎన్ అపర్ణ దోమల్గూడ, సంగీత గంభీర్రావుపేట్, ఎస్ ఉమారాణి జల్లపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు హెచ్ఎల్ మూర్తి తోప్రాన్. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటూ ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పంట మార్పిడిని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయాలి? ఏ 3 సంవత్సరాలు, బి 4 సంవత్సరాలు. ప్రశ్న మరొకసారి, పంట మార్పిడిని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయాలి? ఏ 3 సంవత్సరాలు, బి 4 సంవత్సరాలు. ఈ వారం రెండవ ప్రశ్న, సింథటిక్ పైరిథ్రాయిడ్లను పత్తి పంటలో ఎన్నిసార్లు పిచికారీ చేయాలి? ఏ 2 సార్లు, బి 3 సార్లు. ప్రశ్న మరొకసారి, సింథటిక్ పైరిథ్రాయిడ్లను పత్తి పంటలో ఎన్నిసార్లు పిచికారీ చేయాలి? ఏ 2 సార్లు, బి 3 సార్లు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.